సమయంలో రాత్రింబగళ్ళు ఒక నెల్లాళ్ళు పూజ చేస్తే నెల్లాళ్ళు ఉపవాసంతో భగవంతుడు ప్రీతి చెందుతాడు. కలియుగంలో ఒక్కరోజు ఉపవాసం చేసినా ఒక్కరోజు సంకీర్తన చేసినా మెచ్చుకుంటాడు. 10 ఏళ్ళు కృతయుగమా, 7 త్రేతాయుగమా, 1 మంత్ ద్వాపరయుగమా, కేవలం ఒక్కరోజు ఉపవాసానికి ఏకాదశి ఉపవాసం చేస్తే చాలన్నాడు, కృష్ణాష్టమి చేస్తే చాలన్నాడు. ఆ ఉపవాసం కూడా ఉండలేమండి మేము, పొద్దున్నే ఏదో ఒక డజన్ ఇడ్డన్లు తింటే కానీ ప్రాణం నిలబడదు అనుకున్న వాళ్ళ కోసం కూడా సంకీర్తన చేస్తే చాలన్నాడు. ఇంకెంతకంటే ఏం చెబుతాడు చెప్పండి. ఆయనకి అడిగి 2-3 కేజీలు చున్ను చేసుకు తినేసి హాయిగా వెన్నుదన్నుగా అరిగేదాకా కాస్త భజన చేస్తే చాలన్నారు. అంటే కనీసం ఒక్కనాడు సంకీర్తన చేసినా మెచ్చుకుంటాడు భగవంతుడు. మొదటి 3 యుగాల్లో ప్రయాసపడాలి, కానీ అల్ప ప్రయాసతో కేవల సంకీర్తనతో కేవల కథాశ్రవణంతో మేలు కలియుగంలో ధన్యాత్ముడు అవుతాడు. అందువల్ల ఏమన్నాను, కలిస్సాధు కలియుగం తేలిక అన్నాను. మనకి చాలా తేలికట, ఒక్కరోజు పొద్దున్న సాయంకాలం దాకా సంకీర్తన చేయండి. సంకీర్తన అంటే పిల్లల్లాగా అని ఏడవడం కాదు, అందంగా చెయ్యాలి. సంకీర్తన చేసేటప్పుట ఆ సంకీర్తన పరమ పవిత్రంగా ఉండాలి. నేను చెప్పేది వ్యంగ్యం కోసం చెప్పడంలా, సత్యం చెప్పడం కోసం ఒక్కొక్కప్పుడు హృదయాలు బాధపడతాయి, అయినా సత్యం సత్యమే గనక సంకీర్తన చేసేటప్పుట మృదు మధురంగా భగవంతుడిని మెత్తగా పిలవాలట. ఆ పడంగా మనం అరిస్తే భగవంతుడు వాసుదేవుడు ఇక్కడి నుంచి లేచి పారిపోకూడదు. అందువల్ల కలియుగమునందు సంకీర్తన చేయువారు సాధ్యమైనంత వరకు మృదు మధురగానంతో చెయ్యమన్నారు. ఒకసారి పాపం నారద మహర్షి వెళ్ళి సరస్వతీదేవి పాదాలకు దండం పెడుతున్నాడు, ఆవిడ కాళ్ళన్నీ పగిలి రక్తం కారుతున్నాయట. ఏమమ్మా నీ కాళ్ళకి రక్తం అన్నాడు నారదుడు. భూలోకంలో కొందరు పాడారు గేయాలు, అవి నా పాదాలకి గాయాలు అన్నదట ఆవిడ. మనం పాటలు పాడితే ఆవిడకి అంత గాయాలు అవ్వకుండా కాస్తంత మెత్తగా పల. ఆర్తి ఉంటే చాలు, ఆర్తి ఉంటే ఎంత అరిచామన్నది అక్కర్లేదు. కాబట్టి సంకీర్తన అది అయినా పర్వాలేదు. కలియుగంలో ఎలా అరిచినా భగవంతుడు మొత్తం ప్రత్యక్షం అవుతాడు. అలాగని మనందరం లేనిపోని కంటాలు ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం అని చేత సంగీతము చేత బేరసారములు అడిగినండి, సంగీతం నేర్చుకోకండి. ఇప్పుడేమి ఉన్న కంఠంతో భగవన్నామ సంకీర్తనం చేస్తే చాలు. ఇక మొట్టమొదటి కలిస్సాధువు అయిపోయింది. 2వది శూద్రస్సాధువు అన్నాడు, అదేమిటో చెప్పాట. చతుర ఆమ్రాయములను పఠించి క్రతు దీక్షాదక్షులై ఉత్తమ వ్రతములు సేయుచు దేవతాతిథి సపర్యల్ భక్తిగా విల్చి శాశ్వత యోగంబును బ్రహ్మచర్యము కులాచారంబు తోరంబుగా ప్రతిభం చేయుట నిత్య కర్మములు విప్రక్షత్ర విద్యాతికి. కృతయుగంలో వేదాలన్నీ చదివితేనే బ్రాహ్మడికి మోక్షం, మొత్తం దాన ధర్మాలతో పవిత్రంగా పరిపాలిస్తేనే క్షత్రియులకి మోక్షం, దేవత అతిథి సపర్యలు చేస్తేనే వైశ్యులకి మోక్షం, అలాగే బ్రహ్మచర్య వ్రతం చేసేటటువంటి వాళ్ళకి తగిన కాలంలో ఎప్పుడు ఏ వస్తువులు కావాలో అవి సమకూరిస్తేనే శూద్రులకి మోక్షం. కానీ కలియుగములో ఒక్క శూద్రులకు మాత్రమే మోక్షం ఉన్నదట మొట్టమొదటిది. ఎందుకని అంటే కలియుగములో నామస్మరణానికి మించింది లేదు. ఈ నామస్మరణం అనేది ప్రధానముగా శూద్రులకు మాత్రమే దక్కుతుంది. కాబట్టి శూద్ర సాధువు వాళ్ళకే ఎక్కువగా భక్తి ఉంటుంది, వారే ఎక్కువగా భగవన్ నామస్మరణ చేస్తారు ఈ కలియుగంలో. అంచేత వారు మాత్రమే తొందరగా తరిస్తారు, తక్కిన వాళ్ళు కూడా తరించరని కాదు, కొంచెం ఎక్కువ టైం పడుతుంది వీళ్ళకంటే అని నేను చెప్పలేదు, పరాశరుడు చెప్పాడు. అంచేత ఈ కలియుగములో అధిక ఫలము చెందు శూద్రుడు, అధిక ఫలితం పొందుతాడు భగవన్ నామ సంకీర్తనం చేసి భక్తి శ్రద్ధలతో ఉండి శూద్రుడు. తక్కిన వాళ్ళు వాటి కొద్ది దూరం అవుతారు, అంత మరీ దూరంగా పెడతారని మాత్రం కాదు, కడు దొరంగు కొంచెం దూరం పెడతారు. అణుమాత్రమై నన్ను పాతకంబువా అని పాలలేదు. అయినప్పటికీ ఏ రకంగా అయినా భగవన్ నామ సంవరణ చేస్తే చాలు, అందరికీ ఈ కలియుగం మోక్షం ఇస్తుంది. అందువల్ల మొట్టమొదటిదేమో కలి సాధువు కలి మంచిదన్నాను, 2వది శూద్ర సాధువు కలియుగములో శూద్రులు గొప్పవాళ్ళు అవుతారని చెప్పా, ఇక 3వది స్త్రీ సాధువు ఇక్కడ ఆడవాళ్ళందరినీ కామన్గా చెప్పాడు. వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా సరే, ఏమిటి ఆడవాళ్ళు అంటేట, ఆడవాళ్ళకి ఈ కలియుగంలో భక్తిభావం పెరుగుతుందట. కార్తీక మాసం వచ్చిన మాఘం మాసం వచ్చిన దీపాలు పెట్టేవాళ్ళు ఎవరు అంటే ఆడవాళ్ళట. దీపాలు వీళ్ళు పెడతారు, కోపాలు వీళ్ళు చూపిస్తారట భర్తలు, పాపాలు వీళ్ళు చేస్తారు, భగవంతుడికి నివేదనలు వీళ్ళు చేస్తారట. వెలయగ కర్మ అకర్మంబులు, ఏది చెయ్యొచ్చో ఏది చెయ్యకూడదు అనేది కలియుగంలో మగవాడు ఆలోచించట. మగవాడికి కొంచెం నమ్మకం తక్కువ, అందువల్ల పురుషుల్లో చెయ్యొచ్చు చెయ్యకూడదు అనేది లేకుండా ఏది పడితే అది చేస్తారు. కానీ స్త్రీలు కలియుగంలో ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనేది పురాణాదులు విని శ్రద్ధ తెచ్చుకుని తద్వారా వాళ్ళు జాగ్రత్తగా నడుచుకుంటారు. కాబట్టి కలియుగంలో తొందరగా మోక్షం చెందే అధికారం స్త్రీలకు ఉన్నది, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళకు ఉంటుంది. ఇక ఉపవాసాయాసంబులు చెప్పేశాడు సుస్పష్టంగా. ఉపవాసం చేయాలంటే వాళ్లే చేస్తారట ఓపిక ఎక్కువట. ఆ ఉపవాసం వల్ల ఎంత ఆయాసం వచ్చినా సరే భర్త అంటాడే దిక్కుమాలిందనా వద్దు ఉపవాసం అంటాడట అనే వాళ్ళ సంగతి చెబుతున్నాను. అయినా సరే వాళ్ళు ఉపవాసం చేస్తారట. మీకెందుకండి, మీ వంట మీకు పెడతాను, నన్ను మాత్రం ఉపవాసం ఉండనివ్వండి అంటుంది. కానీ పాపం కష్టపడి ఉపవాసం ఉండి కూడా ఈ దిక్కుమాలి వాడికి వండి పెడుతుందిట, తిట్టదట. కాబట్టి ఆయాస పడుతుందిట పాపం భార్యామణి, ఆవిడ తొందరగా మోక్షం పొందుతుందిట. తపము యజ్ఞము దాన ధర్మములు ఇవన్నీ భర్తలు విడిచిపెడతారట. అందరి గురించి కాదు ఇది, ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు విడిచిపెట్టేవాళ్ళు లేరు. ఏం చేత అక్కడ విడిచిపెట్టేవాళ్ళు ఇక్కడికి రానేరారు. ఏలూరులో ఇన్ని లక్షల మంది ఉంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎంతమంది, 300 మందో 200 మందో వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మాత్రం భక్తి ఉందన్నమాట. అంచేత అలా కాకుండా తపస్సు యజ్ఞము పురాణము దానము ధర్మము ఇవన్నీ సొంత దండుగా అంటే మగవాళ్ళు లేదండి అలా అనకండి, అవే రక్షండి అని ఈ భార్యలే వాళ్ళకి నచ్చ చెబుతారట. పిల్లలు ఆడపిల్లలు తండ్రికి బుద్ధి చెబుతారట, మేము జాగ్రత్తగా ఉంటాము అని. ఈ విధంగా పురుషుల కంటే స్త్రీలు ముందంజలో ఉంటారు. మనమును పల్లుకును కర్మంబును ఏకముగా మనోవిభుని కొల్చిన యావని తనిరాయాసంబున తనపతియును తాను శుభపదంబున నుండు. భార్యాభర్తలిద్దరూ కలిసి స్వర్గానికి కానీ వైకుంఠానికి కానీ వెళ్ళాలనే కోరిక ఉంటేట ఈ భార్యామణి మనస్సులో భర్త మీద ఏం ప్రేమ ఉందో అదే బయటికి చెప్పాలట. మనస్సులో ఒకవేళ వాడి మీద ద్వేషమనే చెప్పేయాలట. మనస్సు పలుకు రెండు సమానంగా ఉండాలి. అంటే మనస్సులో ఏదనుకుంటే అదే బయట పెట్టాలి. మనస్సులోనేమో 50 ఏళ్ళు అయింది పెళ్ళి అయ్యి ఒక ఆవిడికి, మా భావం చేసుకుందాం అనుకున్నానండి, ఈయనకి ఎంత కట్టారండి అని ఇప్పటికి చెప్పి బాధపడుతుంది ఆవిడ పాప. ఆఫ్టర్ 50 ఇయర్స్ ఇంక ఇప్పుడు ఏమైతే ఏమిటి 50 ఏళ్ళ తర్వాత. వాళ్ళ బావకి చేద్దాం అనుకుంటే వాడు 50 ఏడో తెలియదు, ఈయనకి అంట కట్టారండి, ఈ దిక్కుమాలి వాడికి మంచాడని అంట కట్టారండి. అంచేత అలా కాదు, నిజమే పాపం ఆవిడే గొప్పది అంటాను నేను. ఎందుకంటే మనస్సులో ఏమనుకుందో అదే బయటికి చెప్పింది. లోపల తిట్టుకుంటూ పైకి మాత్రం భర్త మీద ప్రేమ నటించడం కంటే మనస్సు వాక్కు కర్మము మూడు ఒకే రకంగా భార్యాభర్తలు ఐకమత్యంతో కలిసి ఉంటే వాళ్ళిద్దరూ భగవద్ధ్యానం చేస్తే తొందరగా మోక్షం పొందుతారట కలియుగంలో. అది అంటే ఇద్దరూ కలిసి ఉండాలి, ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళ మనస్సులోనూ దాచుకోకూడదు. నా పేరు మీదుగా 100,000 రూపాయలు ఉంది, ఇది ఈ భర్తగాడికి పేరు మీద పెట్టకూడదని ఈవిడ, ఈ జీతంలో సెపరేట్గా వేరే అకౌంట్ ఈయన పెట్టుకుని ఎవరిదో ఒకటి మళ్ళీ రెండోవాడికి తెలియకూడదు అనమాట. ఆశ్చర్యం అనమాట, ఇదిగో మా ఆయనకి చెప్పకండి ఇవి అందించాను మీకు అంటే ఉపయోగం ఏమిటి? ఈ భార్యాభర్తలు ఈ విధంగా కలిసి ఉండాలి తప్ప ఏ పరిస్థితుల్లో సెపరేట్ అకౌంట్లు ఉండకుండా ఉంటే, ఇద్దరూ శుభంగా ఉంటే, ఇద్దరూ ధర్మాచరణం కలిసి చేస్తే అటువంటి వాళ్ళు శుభ పదంబున నుండు ఆ జంట శుభంగా ఉంటారు, సందేహం లేదు. అందువల్ల కలియుగంలో ఇటువంటి స్త్రీలు తొందరగా మోక్షం పొందుతారు. క్రతువులు జపముళ్ళు తపముళ్ళు వ్రతముళ్ళు చేయక యథాభివాంఛితమతితో పతిభక్తి పుణ్యఫల శాశ్వతుల గుదురుగాన సతులు సాధులు సుండి. పాపం వీళ్ళకి యజ్ఞం చేయడం రాదు, ఆడవాళ్ళు అందరూ యజ్ఞాలు ఏం చేస్తారు? జపం అంటే ఏమిటో తెలియకపోవచ్చు, చదువుకొని వాళ్ళు ఉంటారు. తపం అంటే ఏంటో తెలియకపోవచ్చు, వ్రతం చేయడం ఎలాగో తెలియకపోవచ్చు. అయినా మనస్సులో భక్తి శ్రద్ధలతో సాయంకాలం వేసరికి పురాణంటని పరిగెత్తుకు వస్తారు. అంతరంగాలు సీరియల్ కూడా విడిచిపెట్టేసి పాపం. అలాంటి వాళ్ళు అయిన కారణం చేత ఇంటికి వెళ్ళగానే ఆ భర్తకు కాస్త ఈ పురాణం కదా అన్నం పెట్టినప్పుడు చెబుతారట. పతిభక్తి అంటే అది, వెళ్ళగానే భోజనం పెడుతూ ఏమండి వాళ్ళ పురాణంలో ఈ కథ వచ్చిందండి అని చెబితే వాళ్ళు పతిభక్తి కలిగిన వాళ్ళు అన్నారు. ఆయన భోజనానికి కూర్చోగానే ఏమండి బంగారం 100 రూపాయలు తగ్గింది మర్చిపోయారా అందనుకోండి, ఆవిడ పతిభక్తి కలిగింది అవదు అని శాస్త్రం చెబుతున్నది. ఎవరు తొందరగా మోక్షం పొందుతారు స్త్రీలలో అంటే ఇదిగో ఇటువంటి వాళ్ళు. కాబట్టి ఈ కలియుగములో ఈ విన్న విశేషములు వినడానికి రావడం ఒక భాగ్యం వాళ్ళకి, విన్నది ఇంటికి వెళ్ళాక ఆ తర్తకు కానీ తండ్రికి కానీ ఇంకొకటి కానీ చెప్పి పంచుకుంటే అటువంటి సాధులు సాధులు సాధుస్వరూపిణులు వాళ్ళు తొందరగా మోక్షం పొందుతారు. అందువల్ల కలిస్సాధు శూద్రస్సాధు స్త్రీయస్సాధు అని నేను చెప్పేశాను, ఇది సత్యం అన్నాడు వేదవ్యాసుడు. అన్నవుడు సంతసిల్లి మునులందరు సత్యవతీతనూభవు వినుతుల నర్చి నిర్మల వివేక మహాత్మ ఏము కోరి వచ్చిన పనులల్ల నీవిపుడు చెప్పిన పలుకులలో ప్రకాశమయ్యను చరితార్థులైరి వినుమిందరు నీవలన నిజంబుగం. ఇది వినగానే సంతోషించారు మునీశ్వరుడు. అయితే ఇంత తేలిక, మేమిప్పుడు నీకోసం అడగడం కోసం వచ్చాం. ఈ కలియుగంలో మనుష్యులు కష్టాల పాలవుతారు కదా, ఎలా మోక్షం చెందుతారు అని అడుగుదామని వచ్చాం. నువ్వు బాగా చెప్పావు. అంటే కలియుగంలో తేలికగా మోక్షం పొందడానికి దీన్ని బట్టి ఏం తెలుస్తుందన్నమాట, భగవంతుని కథాశ్రవణము భగవన్ నామ సంకీర్తనం. ఈ ఇంతకు మించింది లేదు. మీకు భగవంతుడు ఏమన్నాడు, కష్టపడి యజ్ఞాలు తపస్సులు వ్రతాలు ఏమొద్దన్నాడు, హాయిగా సంకీర్తన చేయండి, హాయిగా భగవంతుని కథ వినండి సార్, ఈ రెండూ చేస్తే మంచిదన్నావు. ఇంకా ఆడవాళ్ళు శూద్రులు తొందరగా మోక్షం పొందుతారు ఈ కలియుగంలో అని చెప్పావు, చాలా సంతోషం అని ఆ కృష్ణద్వైపాయన మునీశ్వరుణ్ణి పూజించారు, సంతోషించారు. తమ తమ దారిన వారంతా వెళ్ళిపోయారు అని పరాశరుడు ఆ మునీశ్వరుణ్ణి చూచి, నాయన పాపములకు నిలయమైన ఈ కలియుగం చాలా అతి భయంకరమైనది, ఇది అంతా ఇంత అని చెప్పడానికి వీలు కానంత దుఃఖభూయిష్టం, దీనికి మంచి మార్గం చెప్పా. శ్రీకృష్ణుడు ఏ రోజున తన శరీరం విడిచిపెట్టాడో అప్పుడు ఈ కలియుగం వచ్చిందట. ఏ దినమున శ్రీకృష్ణుడు మేదినిపై దాల్చినట్టి మేను విడిచినాడు ఆ దినమున నశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తం బయ్యన్. శ్రీకృష్ణ పరమాత్ముడి కాలికి బాణం కొట్టాడు, పాదానికి బోయేవాడు, ఆయన శరీరం విడిచిపెట్టాడు. అలా శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టిన తక్షణం కలిపురుషుడు ఇక్కడ అడుగుపెట్టాడు. అప్పటి నుంచి కలియుగం ప్రారంభమయ్యింది. ఏనాడు శ్రీకృష్ణుడు తన శరీరం విడిచిపెట్టాడో ఆ తర్వాత 5000 సంవత్సరాల దగ్గర నుంచి భూగర్భం నుంచి ఆకాశం నుంచి జలం నుంచి పంచభూతాల్లోంచి కొత్త కొత్త పదార్థాలు తయారు చేయడం మొదలు పెడతారు మానవులు. దానికి విజ్ఞానము అని పేరు పెడతారు. భూమిలోంచి తీస్తారు ఆ నూనె, అదిగో పెట్రోలు డీజిల్ ఇవి అన్నమాట. ఆకాశంలోంచి తీసుకొస్తారు, నీటిలోంచి తీసుకొస్తారు, అదే విద్యుత్ అంటే. ఇలా పంచభూతాలలోంచి కూడా కొత్త కొత్త విషయాలు వేదములలో చెప్పబడిన వాటిని బయటికి తీస్తారు. దీనికి ప్రగతి అని పేరు పెట్టి మురిసిపోతారు. ఎప్పుడు శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టిన 5000 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 5102వ సంవత్సరం నడుస్తున్నది, 102 ఏళ్ల నుంచి ఈ ప్రగతి బాగా డెవలప్ అయిందనమాట. ఇవి బాగా విజృంభిస్తాయి, ఆకాశంలో ఎగిరే యానాలు మొదలు పెడతాయి, వీటి వల్ల ప్రజలకు ముప్పులు పెరుగుతాయి. ఇక ఏమన్నాడు చుట్టుపక్కల, దేశం బంతయు కాలుష్యాశంబై ఉండుచుండు, ఈ వస్తువుల వల్ల దేశం కాలుష్యం అవుతుందట. ఆహా మహానుభావుడు చెప్పేశాడు. చూస్తున్నాంగా మనం ఈ పొగలు, దాంతో కలుషితం అయిపోతుంది వాయువు, ముక్కులు పూడుగుపోతున్నాయి మనకి. దిక్కుమాలినటువంటి కారు ముందెడితే వెనకాతలు మనం వెళ్ళామంటే ఆ పొగ కాస్త ముక్కుల్లోకి ఎడుతుంది. ముఖ్యంగా సిటీ బస్సులు వెనకాతలు వెళ్ళామా మన మీద పిటీ చూపించాలి ఇంకోటెవడం, అలా తయారైపోతున్నది. కాబట్టి దేశం అంతా కాలుష్యమయమైపోతుంది, వేగం పెరుగుతుంది, ఆయుర్వేగం కూడా తగ్గిపోతుంది. అంత వేగంగా వేగం పెరిగే కొద్దీ తొందరగా చచ్చిపోయే వాళ్ళు పెరుగుతారు, అనారోగ్యం పాలైపోతారు, చివరికి ఈ ప్రగతి వల్ల ధ్వంసాలు బయలుదేరతాయి. శ్రీకృష్ణ పరమాత్మ శరీరం విడిచిపెట్టిన 5000 సంవత్సరాల తర్వాత నుంచి హింసాకాండ ప్రజ్వరిల్లుతుంది, ఒకరినొకరు చంపుకుంటారు, చిట్ట చివరికి జనాభా పెరిగి 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 ఒక్కసారి విరిగిపోతుంది. రాబోయే 20 సంవత్సరాల కాలంలో అతి భయంకర యుద్ధాలు జరుగుతాయి. జరిగి ఈ భూమండలంలో ఎక్కడెక్కడ గొప్ప గొప్ప జనాలు పెరుగుతారు అదంతా ధ్వంసాలైపోతాయట. లండన్ నగరం ఉండదన్నారు భవిష్య పురాణంలో, థేమ్స్ నది ఒడ్డున ఉండే లండన్ నగరం అంతా పోతోంది మొత్తం ఎందుకు లేకుండా. భారత జనాభా మూడు వంతులు నాశనమై ఒక్క వంతు మిగులుతుంది. ఆ ఒక్క వంతులో ఎవరుంటారో చూసుకోవాలి. మీరెవరైనా ఉంటే నేను కూడా ఉంటే అప్పుడు కూడా పురాణాలు చెప్పుకుందాం. ఒకవేళ అందరం వెళ్ళిపోతే స్వర్గానికి వెళ్ళి కూడా మండపం అక్కడ ఏర్పాటు చేశారట మన కోసం, అక్కడ చెప్పుకుంటాం 18 పురాణాలు. ఎవరు చెబుతారో చూ. ఇక పరమ రహస్యం బీగత పరిపాటిగా నీకు తేటపడ్డ చెప్పితి. పరమ రహస్యమైన ఈ విషయాలు చెప్పా ధ్వంసం అవుతుందని. ఇది చాలా విశేషం, జాగ్రత్తగా మనస్సులో పెట్టుకో. ఈ కలియుగములో ప్రజలు ప్రగతి పెంచుకుని ఒకరి మీద ఒకరు ఆయుధాలు వేసుకుని నాశనమయ్యే పరిస్థితులలో నాశనం కాకుండా తప్పించుకునేందుకు రెండు మార్గాలు చెప్పారు. ఉత్తమోత్తమైనది అదేమిటి అంటే శ్రీశైల క్షేత్రము యొక్క దర్శనం. అది అక్కడ ఉండే పాపాలను ధ్వంసం చేసేటటువంటి ఒక అత్యద్భుతమైన గంగ ఉన్నది. పంచధార పాలధార, చాలామంది పాలధార పాలధార అంటారు, మామూలు తాగే పాలధార కాదు. పాలము అంటే నుదురు, పాలం అంటే ఇదన్నమాట. శివుడి యొక్క పాలము నుంచి వచ్చిందట ఆ ధార, అందుకని పాలధార అన్నారు. అది ఐదు ధారలుగా విభజింపబడింది కనుక పంచధార అన్నారు. ఆ పంచ పోయి పంచదార అంటే అండి, అక్కడ పంచదార ఉంటుందట అని బస్తాలు అట్టుకుపోతున్నారు. అక్కడ పంచదార ఏమి ఉండదు, ఇక్కడికి వచ్చి కోటాలు కొనుక్కోవలసింది లేదా బయట కొనుక్కోవలసింది. ఈ పాలధార ఈ పంచధార అనేటటువంటి జలంతో మనం శివునికి అభిషేకం చేయించుకున్నటువంటి వాళ్ళు బతికి పట్టగడతారు. అది కాక హరిద్వారము అని ఉన్నది. ఈ హరిద్వారంలో శ్రీకృష్ణుడి యొక్క జన్మం నుంచి నిర్యాణం వరకు ఉండే ఘట్టాన్ని పారాయణం చేసుకుని వింటే అటువంటి వాళ్ళు కూడా ఉత్తమోత్తమైన స్థితి పొందుతారు. వాళ్ళు అకాల మరణం చెందరు, నరకం పొందరు. ఈ రెండూ చెప్పాను. ఇది పరమ రహస్యం. నా మాట విను, హరి సంకీర్తన మరవక చరితార్థుండగుచునుండు సన్ముని తిల్లక. ఇక మీదట హరినామస్మరణం విడిచిపెట్టకు, చరితార్థుడవుక. ఓ మునీశ్వర, ఓ పరమ మైత్రేయ అనగానే ఆ శిష్యుడికి సంతోషం పెరిగిపోయింది. అయ్యాచార్యుని చూచి ఇట్లను కల్పాంతమునను జగం బుల్లకు అపాయం బెంబెయింగల్గు అవ్వనజాతాయత నేత్రుడు విధమునను వర్తించు నాకేర్పడం వినుపింపంతగునన్న అతనికి అవిప్రోత్తముండిట్లను. ఆచార్యుణ్ణి పరాశరుణ్ణి చూచి ఇలా అన్నట్ట శిష్యుడు మైత్రేయుడు, అయ్యా కల్పం అంతమైపోతుంది, అంటే కలియుగాంతంలో కల్పాంతం అవుతుంది, అప్పుడు ప్రపంచం ఎలా నాశనం అయిపోతుంది, అప్పుడు విష్ణువు ఎలా ప్రవర్తిస్తాడు, ఈ విషయాలు కూడా వివరించి ఎలాగో అన్ని చెప్పావు, ఇది కూడా వివరించి పుణ్యం మూట కట్టుకో అన్నట. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, అనగా నిమిత్త మాత్రమై ఈ జగత్తంతా నడుస్తున్నది. భగవంతుడు ఆయన కేవలం చూస్తూ ఉంటాడు, ద్రష్ట. ఎవడి కర్మం వాడే అనుభవిస్తున్నాడు ఇక్కడ. అలా కర్మలు అనుభవించగా అనుభవించగా ఒక మహాయుగాలు 1000 వెళ్ళాక పట్టపగలు అవుతుంది బ్రహ్మదేవుడికి. అప్పుడు హరి కామస్వరూపం రుద్రరూపం ధరిస్తాడు, భయంకరాకారుడవుతాడు. 1000 మహాయుగాలు అయితేట ఒక బ్రహ్మదేవుడికి పగలట, ఆ పగలవగానే రాత్రి నిద్రపోవడానికి ఉపక్రమిస్తాడట విష్ణుమూర్తి. అందుకని భయంకరమైన రుద్రాకారం ఆ ధరిస్తాడట. ధరించి ఈ మొత్తం జగత్తునంతా నాశనం చేస్తాడు. అదే ప్రళయము అంటారు. అటువంటి ప్రళయంలో భగవంతుడు మొత్తం లోకాలన్నీ నాశనం చేస్తాడు. ఆ ప్రళయం వచ్చే ముందు ఏం జరుగుతుంది అంటే ఇళ్ళపై శత సంవత్సరములు వానలు లేక భూతములకు అన్నింటిని పొలయించున రాజకములు. వరసగా 100 వర్షాలు కురవ్వటండి. ప్రళయం వస్తుందంటే అదనమాట. మనకు అర్థమైపోతుంది, వరుసగా 5-6 కంటిన్యూషన్ అయ్యిందంటే ఇంకా అయిపోయామరా బాబు అని కనిపెట్టచ్చు. మనం ఉండం అప్పటికి, అదృష్టం, ఎక్కడికి పోతామో తెలియదు. అందరూ వాసుదేవానండి, మనస్ఫూర్తిగా కోరుకోండి, అందరం పైకి వెళ్ళి దుకాణం పెడదాం అక్కడ. కాబట్టి 100 ఏకబిగిన వర్షాలు కురవు, భూతములన్నిటికీ నాశనం కలుగుతుంది, రోగాలు పెరిగిపోతాయి, విపరీతమైన వేడి పెరిగిపోతుంది, మంచినీటికి కటకటలాడిపోతారు, సముద్రాలు కూడా తీసిపోతాయిటండి ఆశ్చర్యం. ఎంత మాట నడదండి, సముద్రం ఎండదు కదా, ఎప్పుడు సముద్రం కూడా క్రమేపీ ఎండిపోయి వెనక్కి వెళ్ళిపోతుందట. సముద్రం 100 మైళ్ళు చెలియని కట్ట నుంచి వెనక్కి వెళ్ళిపోయి అక్కడికి కూడా వెళ్ళి మన వాళ్ళు ఆ సముద్రం దగ్గర తవ్వుకుని ఆ నీళ్ళు తీసి బయటికి అతి కష్టం మీద తాగుతారట. గంగానది అనేది ఉండేది, యమునానది ఉండేది, ఇది ఇక్కడ రాజమండ్రి దగ్గర గోదావరి ఉండేది అని చెప్పుకుంటారట. గోదావరి కూడా ఇంతంత పెసర ఉంటుంది, తమ్మిలేరు ఉత్తక వేసవకాలంలో ఎలా ఉంటుంది అలా తయారవుతుంది గోదావరి పరిస్థితి పాపం. నేలలో నీళ్లు రాను 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 తగ్గిపోతాయి, అలా బోర్లు దింపి 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 కొంతకాలానికి నో బోర్స్, మన జీవితమే బోరు అంతా బావురు బావురు మరి ఏడుస్తారు ఈ జనులంతా, మంచినీళ్ళు లేక కటకటలాడిపోతారు, అరాచకం ప్రబలిపోతుంది, రోగాలు పెరిగిపోతాయి, తిండి దొరకదు, చెట్లు మాడిపోతాయి, వేడి 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 పెరిగి ఈ బాడీలన్నీ మాడిపోతాయి, ప్రజానాశనం అయిపోతుంది. జల్లహితు వేయి జల్లహితుని వేయి కిరణం బులలోపల అధిక తీవ్రములు అత్యుష్ణంబులునైనా ఏడు రశ్ముల నలినాప్తుడు నిలిచి క్రోలు నానా జలములు. అంత పూర్వం కురిసిన వర్ష నీళ్ళు అక్కడ ఎక్కడెక్కడ చలములు, తర్వాత ఇంకుడు గుంటలు తవ్వారుగా మన వాళ్ళు పాపం, ఈ ఇంకుడు గుంటల్లోకి ఇంకిన నీరు, పాతాళంలో ఉండే ఈ నీరు, ఇవన్నీ సూర్యుడు విపరీతమైన సూక్ష్మమైన కిరణాల ద్వారా తాగేస్తాట. అంటే కిరణాలు లోపలికి వెళ్ళిపోతాయి భూమిలోకి, ఎండగట్టేస్తాట. సూర్యుడి యొక్క వేడి విపరీతమవుతుంది, ఆకాశంలో ఓజోన్ అనే పొర మొత్తం నాశనం అయిపోతుంది, అతి నీలలోహిత కిరణాలు భూమికి వచ్చి పడిపోతాయి సరాసరి, మొత్తం నీరు పైకి వెళ్ళిపోవడం వల్ల ఈ కిరణాల ప్రభావం ఎక్కువైపోయి అందరికీ చర్మ రోగాలు వస్తాయి, అందంగా ఉండేవాళ్ళు కనపడరు, ముఖాలు మాడిపోయి మచ్చలు తయారయ్యి పొక్కులు తయారయ్యి ముక్కు దగ్గర నుంచి పాదాల వరకు ఇంతంత కాయలు తయారవుతాయని చెప్పేశాడండి బాబోయ్. శరీరం అంత అసహ్యంగా తయారవుతుంది, పెదవులు ఎండిపోతాయి, పళ్ళన్నీ అక్రమంగా వికారంగా తయారవుతాయి, మనిషికి గాలి తీసుకోవడం కష్టమైపోతుంది. వేసవకాలంలో వేడి పెరిగితే గాలి తీసుకోలేము మనం, అటువంటి ఆ వేడిలో నీరు లేకపోతే ఏమవుతుంది, మొత్తం అందరికీ ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇబ్బంది కలుగుతాయి, శరీరం నానాటికి దుర్భర స్థితి పొందుతుంది, ఆ వికారపు శరీరాలను చూచి కూడా మనిషి కామకుడవుతాడు. ఆ అయినా సరే మనిషి దిక్కుమాల సంతానాన్ని ఉత్పత్తి చేస్తాడు ఆ కాలంలో. క్రమేపీ భూమండలం మీద అక్కడక్కడ మిగిలిన కాస్త జలం కూడా సూర్యుడు లాగేస్తాడు. స్థావర జంగమంబుల రసంబులు సప్త సముద్ర వాహిని తోదకంబులు గ్రావగ తోదకంబులు అగాధ రసాతల జీవనంబులు త్రావగా ఎల్లలోకములు దగ్ధమునుందిన ఎట్లయుండు అద్దేవుని దీప్తులేడు అవతీర్ణమునందు ప్రచండ మూర్తులై. సూర్యుడికి 7 రకాల కిరణాలు ఉన్నాయట, సప్త కిరణాలు, అందులో ఒకదానిని అతినీలలోహిత కిరణాలు అంటున్నాం. ఈ 7 కిరణాలు పెరిగిపోతాయి, అందులో అతినీలలోహిత కిరణాలు అవే అల్ట్రావైలెట్ రేస్ అంటారు, అవి ఎక్కువైపోతాయి. అందువల్ల స్థావర జంగమాలు, సప్త సముద్రాలు, మొత్తం నదులు, అగాధ జలాలు, పాతాళం వరకు ఉండే నీరు అది కూడా పోతుందట మొత్తం. ఒక్క ముక్కలో చెప్పాలంటే భూమి అడుగున నీరుండదు, భూమి చుట్టూ నీరుండదు, అంతా ఎండి 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 మండిపోతుంది, దగ్ధమైపోయినట్టు అయిపోతుంది జగత్తంతా, భూమి ఇంతంత నెర్రలతో బీటలు వారిపోతాయి, అసలు ఒక్క మొక్క లేకుండా పోతుంది. చెట్టు చివరకు వచ్చేసరికి మొక్క బీజం ఏం ఉండదు, అసలు పొలం ఉండదు, ఇంకోటి లేదు, ఇళ్ళన్నీ మాడిపోతాయి, చివరికి ప్రజలందరూ ఎముకలుగా మిగిలిపోతారు. చావగా మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిమంది పాకుతూ పాకుతూ బతకడానికి కష్టపడతారు, చచ్చిపోయిన వాళ్ళని పీక్కు తింటారు, చచ్చిన వాళ్ళ శరీరంలో కొద్దిగా మిగిలిన తడుంటే ఆ చెమట రసం కానీ రక్తం కానీ ఇటువంటి అవే దాహంగా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంత దుర్భర స్థితి వస్తుంది. ఆ సప్త
ప్రళయార్కవ్యాసమయూఖౌఘ తీవ్రవహ్ని జ్వాలాన్యాసమ్ములమూడు జగమ్ములు భూసుర పొంగవ వినాశమున పొందుచుమి. ఆ ప్రళయ ప్రళయకాలంలో ఉండేటటువంటి ఆ సూర్యుడి యొక్క ఏడు కిరణాలతోటి అతి భయంకరమైనటువంటి వాతావరణం ఏర్పడిపోయి బుగుల్ బుగుళ్ళని మండుతున్నటువంటి అగ్నిగోళంగా మరొక సూర్యమండలంగా ఈ భూమండలం తయారై వరసగా భూలోకం, పైన ఉండే స్వర్గలోకం, అడుగున ఉండే పాతాళలోకం మొత్తం పోతాయట. స్వర్గం కూడా పోతుంది. మేము స్వర్గంలో ఉంటే ఏం పర్వాలేదు అనుకోవడానికి లేదుట. కాబట్టి మనం పీఠం పురాణాలది స్వర్గంలో పనికిరాదు, బ్రహ్మలోకం కూడా పనికిరాదు, వైకుంఠంలో పెట్టుకుంటే కానీ కైలాసంలో కానీ బాగుంటుంది. దయచేసి మీరందరూ నా తరఫున ప్రార్థించి నన్ను కూడా పట్టుకుపోతే అక్కడ కూడా కాలక్షేపం చేస్తాను. అక్కడ చదివింపులు పెంగలేదు, అక్కడ పనికిరవు. ఇవి హాయిగా భగవన్ నామం చేసుకుంటే చాలు. నదులు, కొండలు, వార్ధులు, వనములు, నానా తటాకంబులు, త్రిదశౌరాతము మానవ ప్రతతియున్ తిర్యక్ సమూహంబులున్ తుదగా అన్నియుభస్వమై నమహిజందున్ కోర్మ పృష్ఠాకృతిన్ మదమేపార జనార్దనుండపుడు భేమ ప్రౌఢ సంరూఢుడై. నదులు, కొండలు, సముద్రాలు, అడవులు, తటాకాలు, త్రిదశులు, మానవులు, పాతాళ లోకంలో ఉండేవాళ్ళు, పక్షులు, మొక్కలు, అవి ఇవి అన్ని భస్మైపోతాయి. అప్పుడు ఈ భూమి మండి 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 కింద వీపు ఎవరి దగ్గర ఉంది? శ్రీ మహావిష్ణువు కూర్మరూపంతో ఈ భూమిని మోస్తున్నాడు. ఆ ఆది కూర్మం ఉన్నదే కమఠాకృతి తాబేలు. ఆ తాబేలు చెప్ప కూడా చుర్రు ఉంటుంది అండి. అక్కడికి వెళ్ళిందిట వేడేకంగా. ఎక్కడో భూమికి అడుగున ఉన్నటువంటి ఆయన వీపు కూడా చుర్రు మనేస్తుంది. అప్పుడు పగ్గుర ఆగ్రహంతో లేస్తాడు జనార్దనుడు. ఇంత కాలిపోతున్న భూమిని చూస్తాడు, సంరూఢంతో లేస్తాడు, సోలం పుచ్చుకుంటాడు, శివుణ్ణి వెంట పెట్టుకుంటాడు, మొత్తం భూలోకం అంతా తిరిగేస్తాడు, దహనక్రీడ చేసేస్తాడు. ఆదిశేషుడి ముఖం నుంచి భయంకరమైన భీషణ వాయువులు వస్తాయి, మొత్తం లోకాన్ని నాశనం చేసేస్తాయి, ఇంకా పై పైకి పెడతాయి. విద్యాధర లోకాలు, కిన్నర లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా వరుసగా మనం. చాలా లోకాలు ఉన్నాయి వరుసగా మన నెత్తి మీద. ఒక స్వర్గలోకమే కాదు, భూలోకం పైన భువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం ఉన్నాయి. ఇవన్నీ భస్మైపోతాయట ఆదిశేషుడి యొక్క విషాగ్ని జ్వాలలతో. అడుగున ఉన్న అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాలు నాశనం అయిపోతాయి. ఈ విధంగా చివరికి పై కొన్ని చిచ్చును గాలియునేకం వై. గాలి మంటలు, గాలి మంటలు, మంటలతోటి భూమంతా భగభగలాడిపోతుంది. సూర్యుడి మా గోళంలాగా గాలి ఎక్కువైపోయి మంటలు అన్ని లోకాలకి పాకేలా చేస్తుంది. ఈ మొత్తం 7-7, 14 లోకాలు మంటల్లో 1000 సంవత్సరాలు మాడిపోతాయట. ఏది 100 ఏళ్ళు కాటకం అయిపోయాక 1000 ఏళ్ళు మండుతూనే ఉంటుంది భూమి అగ్నితోటి. ఇలాగ అయిపోయిన తర్వాత సనందనాది మహర్షులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారట? భూలోకంలో మంటలు పెరిగితే భువర్లోకానికి కడతారట. భువర్లోకం దాటి అది కూడా మండిపోతూ ఉంటే మహర్లోకం, తర్వాత జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం. ఆ సత్యలోకం దాకా మంటలు రాగానే వెంటనే సనక సనందనుడు, నారదుడు ఇటువంటి మహాత్ములు ఉన్నారు, ధ్రువుడు ఇలాంటి కొందరు విష్ణు దగ్గరికి వెళ్ళిపోతారు. మంటలు ఇక్కడ దాకా వచ్చాయి, మరి మమ్మల్ని ఏం చేయమంటారని ఉష్యం లాగేస్తాడు ఆయన విష్ణువు. ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా ఆయన హృదయంలోకి వెళ్ళిపోతారు. ఆ హృదయంలో నివసిస్తారు. మళ్ళీ ప్రళయం తర్వాత బయటకు వస్తారు. కొంతమంది అలా వెళ్ళిపోతారట. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు ఈ టైంలో అంటే, ఆ తామర పువ్వులో ఉంటాడు కదా ఆయన, విష్ణుమూర్తి బొడ్డులోంచి వచ్చిన తామర పువ్వులో, ఆ తామర పువ్వులో ఇంత వాడు కాస్త ఇంత వాడైపోతాట, చిన్నపిల్లాడైపోతాట, బుజ్జిబాబు అయిపోయి 4 తలకాయలు బుల్లి బుల్లి తలకాయలు అన్నమాట. ఆ తామర పువ్వు క్రమేపీ ఇలా వికసించిన తామర పువ్వు ఇలా ముడుచుకుపోతుందిట. ఈ మంటలతో కాలిపోతున్న కాలంలో ఇలా తామర పువ్వు ముడుచుకుపోతుంది. ముడుచుకుపోయిన తామర పువ్వు టింగన కిందకి దిగిపోతుందట. అలా దిగడానికి 1000 ఏళ్ళు పడుతుందన్నారు. అలా దిగిపోయి బొడ్డులో కలిసిపోతుంది. బొడ్డులోంచి విష్ణుమూర్తి నాభిలోంచి లోపలికి వెళ్ళిపోయారు, పొట్టలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పరమేశ్వరుడు శివుడు ఈ విష్ణువు కలిసిపోతారు, శివకేశవులిద్దరూ శిరసగం అవుతారు, హరిహర మూర్తులు అయిపోతారట. వారిద్దరూ కలిసి మొత్తం సంచారం చేసేస్తారు. అప్పుడు ఆ జనార్దనుడు, పరమేశ్వర ఈ సగం శివుడు సగం విష్ణువు కదా, నెత్తిమేంచి గంగను విడిచిపెట్టి అంటాడు. అతి భయంకరమైపోతుంది అప్పుడు. తన ముఖ నిశ్వాసంబున ఘనత రసం వర్తమేఘ గణములు విద్యుజ్జనితస్తనితంబులుగా జనియంపగజేయు చటుల సంరంభమునం. ముఖం నుంచి సంవర్తక మేఘాలనే ప్రళయకాల మేఘాలను సృష్టిస్తాడు. ఈ మేఘాలేమో విష్ణు ముక్కులోంచి వస్తాయి, ఈ నెత్తిమించేమో గంగ, ఈ మేఘాలు వర్షిస్తాయి, ఈ గంగ కురుస్తుంది. కురిసి 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 100 ఏళ్ళు క్షామంతో తగలెట్టాయి, 1000 ఏళ్ళు మంటలు కాలిపోయాయి, మళ్ళీ 1000 ఏళ్ళు వర్షం కురుస్తుంది. రేఖబిగిని 1000 ఏళ్ళు కురిసి 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 పాతాళం దగ్గర నుంచి మొదలెట్టి మొత్తం లోకాలు మురిగిపోతాయి, భూమండలం మురిగిపోతుంది, దిక్కులంతా అంధకార బంధురమైపోతాయి, ఎక్కడ చూసినా నీరు 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 నీరు, క్రమేపి భవర్లోకం కూడా నీళ్లు, భూలోకం దాటిపోయి భూర్లోకం కూడా ఏక సముద్రం అయిపోతుంది మొత్తం. వాయువులు పెరిగిపోతాయి, ఈ వాయువు మేఘాలు కొడుతూ ఉంటే అటు ఇటు ఈ మేఘం అటెళ్ళు కురుస్తుంది, ఇటెళ్ళు కురుస్తుంది, విపరీతమైన ప్రళయకాలంలో తుఫాను గాలి వీస్తుంది, అతి భయంకరమైనటువంటి వర్షం కురుస్తుంది, వాటితో పాటు మెరుపు తీగలు విరుస్తాయి, పిడుగులు పడతాయి, అలా యుద్ధం జరిగినట్టుగా వర్షం కురుస్తుంది. ఇటువంటి కాలంలో జనార్దనుడు కురిపించి 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 మొత్తం లోకం అంతా నీటిమయం అయిపోతుంట, మొత్తం లోకాలండి, బ్రహ్మదేవుడు బుడ్డిలో గెలిసిపోయిన ఆ సత్యలోకం వరకు నీరే. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడట, చూస్తాడు శివకేశవులిద్దరూ ఒకటైపోతారు, నీలమేఘఛాయ శరీరం కలిగిన విష్ణుమూర్తి టేవ్ అని ఇంత బాలుడైపోతాడట. ఇంత బాలుడైపోయి ఈ నీళ్ళల్లో మునిగిపోకుండా ఏం చేద్దామా అని బాలుడై చూస్తాడు. అప్పుడు అక్కడ ఆకాశం నుంచి వేళ్లాడుతూ ఒక చిన్న మర్రాకు వస్తుంది, చిన్న బుల్లాకు. ఆ ఆకుకి 4 వైపులా 4 తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళు ఎంత ఉంటాయి అంటే చాలా సన్నని దారాలు, ఉఫ్ఫుంటే తిగిపోయేలాగా. ఆ తాళ్ళు తల్లి ప్రత్యక్షమై ఆ ఆకుని ఉయ్యాలూపినట్టు ఊపుతుంది. ఆవిడే చరాచర జగదంబ తల్లి, జగన్మాత. అప్పుడు ఆవిడ చూస్తూ ఆయన బుజ్జిబాబు నొట్టు వేలు పెట్టుకుంటాడు. ఇలా తర్వాత తదనంతరం కొంతకాలం గడుస్తుంది, ఆదిశేషుడి యొక్క పాను పేరపడుతుంది, దాని మీద ఈ మర్రాకు మీద ఉన్న కుర్రవాడు కాస్త హాయిగా నిద్రపోతూ పడుకుంటాడు. ఆ పడుకునే నిద్రకి యోగ నిద్ర అని పేరు. అలాంటి యోగ నిద్ర ఎంతకాలము అంటే జలధి పవళిల్చు ఆ శేష శయ్య ఎందు వేయి దివ్య యుగం బొల్లు విప్రముఖ్య. 1000 దివ్య సంవత్సరాలు, దివ్య యుగాలు కాలం పాటు ఆయన నిద్రపోతాట ఆదిశేషుడి పానుప మీద. అలా నిద్రపోయిన తర్వాత ఏం చేస్తాడో మనం రేపటి రోజు పుచ్చుకుంటాం. రేపే మనకి ఈ విష్ణు పురాణమునకు స్వస్తి కాబట్టి రేపు రండి, ఫలశ్రుతి కూడా వినాలి. ఇంత పురాణం విన్నాక ఫలశ్రుతి వినకపోతే ఉపయోగం లేదు కనుక ఇన్ని రోజులు ఒక ఎత్తు, రేపు ఒక్కరోజు వచ్చినా ఇన్ని రోజులు పురాణం విన్న ఫలితం ఫలశ్రుతి వల్ల వస్తుంది కనుక తప్పనిసరిగా 6:30 అయ్యేసరికి యథాప్రకారంగా మొదలవుతుంది. రండి.
అవిద్యాన్నభాయే చ నమః.
శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచ ప్రళయకాలం అంతా అయిపోయిన తర్వాత చిట్ట చివర్న మర్రి ఆకులో ఊగుతూ తదనంతరం ఆదిశేషుడి యొక్క పానుప మీద శయనిస్తాడని నిన్న మనం చెప్పుకున్నాం. అలా శయనించిన తర్వాత 1000 దివ్య యుగాలు గడిచాక స్వామి నాభిలో నుంచి మళ్ళీ తామరపువ్వు బయటకు వచ్చి బ్రహ్మదేవుడు ఆవిర్భవించడంతో యథాప్రకారంగా సృష్టి ప్రారంభమవుతుంది. ఈ సృష్టి ప్రారంభంలో ఇంత పూర్వం ఎవరెవరైతే ఈ ప్రళయకాలంలో పుణ్యపాప కర్మాదులు చేసి నశించి ఆ భగవంతుడి యొక్క శరీరంలో కలిసిపోయారో వాళ్ళంతా మళ్ళీ తిరిగి పునః ప్రారంభం సృష్టి ఆరంభంలో పుడుతూ ఉంటారు. అత్యుత్కటమైన సుకృత కర్మలు చేసిన వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులుగా మనువులుగా జన్మిస్తారు. క్రమేపీ మళ్ళీ యథాప్రకారంగా సృష్టి ప్రారంభమవుతుంది. ఇలా బ్రహ్మదేవుడికి ఒక రాత్రి ఒక పగలు గడిస్తుంది. వీటికి నైమిత్తిక ప్రళయాలు అని పేరు. ఇలాంటివి 360 గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం, అటువంటివి 100 సంవత్సరాల కాలం గడిస్తే ఒక బ్రహ్మ వెళ్ళిపోతాడు. బ్రహ్మ వెళ్ళిపోయాక అప్పుడు మళ్ళీ మహాప్రళయం అని వస్తుంది. ఆనాడిక పుణ్యపాప కర్మలు కూడా నశించిపోతాయి. ఇంకా పునఃసృష్టికి పాత కర్మలతో పుట్టేవాడు ఎవడూ ఉండడు. కర్మ ఫలితం కూడా నాశనమైపోతుంది. ఇది క్లుప్తంగా ఈ కలియుగ యొక్క ధర్మములు, పుణ్యపాప వివేచన, ప్రళయకాలము, పునఃసృష్టి. ఇటువంటి కాలములో మనుష్యుని రక్షించేది భగవంతుని యొక్క నామస్మరణ, పరబ్రహ్మస్వరూపి అయిన వాసుదేవుని యొక్క నామం మనిషిని చాలా తొందరగా పతనం నుంచి కాపాడుతుంది. ఈ విషయంలో పూర్వం కొట్టుకునే విరోధులైనటువంటి వాళ్ళు ఇద్దరు భగవంతుని యొక్క నామస్మరణమే చివట చివరి గొప్పది మహారాజ్యం కంటే అని నిర్ణయించుకున్నారు. వాళ్ళెవరు అంటే పూర్వకాలంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట, ఖాండిత్యుడు, కృతధ్వజుడు అని అన్నదమ్ములు. కృతధ్వజుడు అనేవాడు పెద్దవాడు, అతని తమ్ముడి పేరు ఖాండిక్యుడు. ఈ కృతధ్వజునికి కేశిధ్వజుడని కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా తమ్ముడికి రాజ్యం ఇచ్చి ఆ మహారాజు అడవి గడిపోయాట. అప్పుడు ఈ ఖాండిక్యుడు రాజ్యం పరిపాలిస్తూ ఉంటే కొంతమంది మిత్రులు చేరి కేశిధ్వజుడితో అన్నారు, ఓ మహారాజా, అసలు రాజ్యం నీది, ఇంచేతంటే మీ నాన్న పెద్దవాడు గనక, అన్నగారు గనక అతనికి రాజ్యం వచ్చింది, అతను అడవికి వెళ్ళిపోతూ కొడుకు అయిన నీకు ఇవ్వాల్సిన రాజ్యం తమ్ముడికి ఇచ్చేశాడు, నీ పిల్లతండ్రి నీకు రావలసిన రాజ్యాన్ని ఏలుతున్నాడు. మహారాజు అన్నవాడు చేతులు ముడుచు కూర్చోకూడదు, పోరాడి రాజ్యం సంపాదించాలి అనగా ఈ కేశిధ్వజుడు అది విని కడు విరోధమైన ఖాండిక్యు గెలిచి కేశిధ్వజుడు ఉంటూ వాని సిరులుగనియే, తనకి విరోధిగా భావించాడు చిన్నతండ్రిని. ఆ పినతండ్రి ఖాండిక్యుడితోటి ఘోర యుద్ధం చేసి ఓడించి ఐశ్వర్యం లాగేశాడు. డబ్బు కోసం, రాజ్యం కోసం, పదవి కోసం అన్ననైనా, తమ్ముడినైనా, సొంత తల్లినైనా, తండ్రినైనా ఎవరినైనా ఓడిస్తూ ఉంటారు. ఈ పదవిలో ఉన్నటువంటి పెద్ద తీపి ఏమిటో తెలియదు. కానీ అందుకే భూమి ఎంత తీపుకో అంటాడు ధృతరాష్ట్ర మహారాజు గారు. ఈ భూమి ఎంత తీపి, దీని మీద వ్యామోహం కొద్దీ, దీనికి రాజవ్వాలనే కోరికతోటి నా కొడుకు పాండవులతో విరోధం తెచ్చుకున్నాడు, సూది మనం ఓపినంత భూమి కూడా ఇవ్వనంటట. కోర్టుకి వెళ్ళి మొత్తం భూమి నాశనమైనా పర్వాలేదు, కానీ ఈ కాంపౌండ్ వాళ్ళకి కొంచెం అటు ఇటు దొరుకుకోవడానికి తగాదా పడతారు వీళ్ళు, మొత్తం డబ్బంతా పోతుంది. ఈ భూమి మీద ఉన్న మహిమ అటువంటిది. పినతండ్రితో పోరాడాడు. నిజానికి ఆ చిన్నతండ్రి ఖాండిక్యుడు పండితుడే, కేశిధ్వజుడు పండితుడే, ఇద్దరు జ్ఞానులే, మహారాజులే. అయినా తన తండ్రి రాజ్యాన్ని పినతండ్రి ఏలుతున్నాడు అనుకుని ఇతను అతని మీద యుద్ధానికి వెళ్ళి వాడిని ఓడించేశాడు. సరే పాపం కేశిధ్వజుడు రాజ్యం ఆక్రమించేస్తే అతని పినతండ్రి ఖాండిక్యుడు సకల మహీ మండలమును కోల్పోయి, మొత్తం రాజ్యం అంతా పోయింది, మంత్రులతో పాటుగా అడవికి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో అడవులు దట్టంగా ఉండేవి, ఇప్పటికి మళ్ళీ ఇలా అయిపోలేదు. అందువల్ల అడవుల్లోకి వెళ్ళి తలదాచుకున్నాడు. అడవుల్లో మంచి కొండ గుహలు ఉండేవిట, ఆ కొండ గుహలలో మంత్రులతో తలదాచుకున్నాడు. ఇక అమ్మయ్య బలవంతుడైన పినతండ్రిని తరిమేసి నా తండ్రి రాజ్యాన్ని తిరిగి నేను కైవసం చేసుకున్నాను అని ఆనందపడిపోయాడు కేశిధ్వజుడు. ఉర్వర ఏలుకున్నాడు, మహారాజు అయిపోయి తానే భూమిని ఏలుకుంటున్నట్ట. రాజయ్య ఏలుకుంటూ ధర్మాత్ముడిని ముందే చెప్పుకున్నాం కదా, శుభ్రంగా యజ్ఞాలు చేయడం మొదలెట్టాడు. ఒకనాడు ఒక యజ్ఞం చేస్తున్నట్ట. ఆ కేశిధ్వజుడొక్కనాడొక మహాయజ్ఞంబు కావింపగా ఆ కాలంబున ఘర్మధేనువు మహోగ్రారణ్య దేశంబులో చీకాకై పులిచేత పట్టుబడి చచ్చిన దీనతన్ భూకాంతుండు మఖంబుమాని మిగులను దుఃఖాకుల స్వాంతుడై. ఈ కేశిధ్వజ మహారాజు ఒకనాడు ఒక మంచి యజ్ఞం చెయ్యాలి అనుకున్నట్ట. యజ్ఞమునకు పనికొచ్చే ఒక ఆవు కావాలి ఎప్పుడు కూడా. ఆ యజ్ఞంలో ఏం చేస్తారంటే బాగా పాలిచ్చే ఆవుని, ఆ రోజుల్లో పూటకి 40 సేర్ల పాలిచ్చే ఆవుని తీసుకొచ్చాట ఆయన. అటువంటి ఆవుని అలంకరించి తెచ్చి ఆ యజ్ఞానికి తీసుకొస్తారు. ఈ ఆవు ఇచ్చే పాలే ఆ యజ్ఞంలో ఉండే పురోహితులు ఋత్విక్కులు అంటారు యజమాని తాగాలి, ఇంకొక ఆవు పాలు వాడకూడదు. ఈ ఆవు పాలు పగలిచ్చే పాలేమో తాము వాడుకుంటారట తినడానికి తాగడానికి. సాయంకాలం ఇచ్చే పాలు తోడు పెట్టి పెరుగు తీసి ఆ పెరుగులోంచి వెన్న తీసి ఆ వెన్న కాచి ఆ నేతితో మాత్రమే యజ్ఞం చేస్తారట. ఆ ఆవు ఈ యజ్ఞం అయిపోయాక మంచి పండితుడికి బంగారంతో దానమిస్తారు. అటువంటి యజ్ఞధేనువు సాక్షాత్తు కృష్ణస్వరూపమట. అందుకని ఆ హోమధేనువుని జాగ్రత్తగా కాపాడాలి. ఏ పులి వాత పడకుండా, ఏ దొంగ ఎత్తుకుపోకుండా, ఎవడో రాత్రికి రాత్రి పాలు పితుక్కు తాగేసి పట్టుకుపోకుండా ఇవన్నీ చూసుకుని కాపాడాలి. ఆ రక్షణ ఎవరు చేయాలి అంటే యజ్ఞంలో కూర్చుని రాజుగారే రక్షించుకోవాలట, అది నియమం. నేను రాజుని అని కూర్చోడానికి కుదరదు. యజ్ఞం చేయాలి అంటే ఈ కఠిన నియమం, రాజు కాపాడాలి ఆవుని. పాపం రాజు సాయంకాలం వేళ ఈ ఆవుని తీసుకుని బయటికి కాసేపు మేత తీయించి మళ్ళీ తీసుకొచ్చి జాగ్రత్తగా పశువుల శాలలో కట్టి అక్కడే ఏదో కునికేసేవట. మొత్తం 9 రోజులు యజ్ఞంలో ఈ ఆవుని జాగ్రత్తగా కాపాడుతూ ఉండగా 7వ రోజున ఈ ఆవు ఎలా తప్పించుకుందో తప్పించుకుంది. పశువుల శాలలోంచి తప్పించుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. యజ్ఞమే అడవిలో చేస్తున్నారు. అడవిలో ఆ శాలలోంచి తప్పించుకుని తిరుగుతుంటే ఓ పులి దాని మీద పడి చంపేసి తినేసింది. ఆ రాజుగారికి గుండెలు బాధేసుకున్నాడు. అసలు యజ్ఞం మొదలు పెట్టకపోయినా పర్వాలేదు, మొదలెట్టాక హోమధేనువు తెచ్చిపోవడం ఎంత అప్ప శబ్దం, అది చచ్చిందనే మాటే వినకూడదు. అటువంటిది హోమధేనువు పోయింది, నాకేదో పాపం చుట్టుకుంది అని భయం కలిగింది ఆయనకి. అరే రే గోహత్య, దాన్ని రక్షిస్తున్న వాడిని నేను సక్రమంగా కాపాడలేకపోతే ఆ హత్య చేసిన పాపం నాదేగా, కాబట్టి గోహత్య పాపం చుట్టుకుంది, యజ్ఞం ఆగిపోయింది, మహాదోషం పట్టుకుంది. భయం కలిగింది ఆయనకి, పాపభీతి పట్టుకుని ఏడుస్తూ మిగులను దుఃఖాకుల స్వాతుడై పరమ దుఃఖించేట. అంతా ఇంత కాదు, మనస్సు అంతా వికలం అయిపోయింది. గుండెలు బాదుకుని వెంటనే యజ్ఞంలో కూర్చున్న ఋత్విక్కుల్ని పిలిపించాడు. ఓ వేద పండితులారా, ఋత్విక్కులారా, ఆవు చచ్చిపోయింది, ప్రాయశ్చిత్తం చెప్పండి అన్నారట. మేమేం చెప్పలేము, యజ్ఞంలో మంత్రాలు చదువుతాం, వేదాలు చదువుతాం తప్ప ప్రాయశ్చిత్తం చెప్పటం మా వల్ల కాదు. కశేరుడు అని ఒక ఋషి ఉన్నాడు, ఆయన ఏమైనా చెబుతాడేమో వెళ్ళి రండనగానే వీళ్ళు వెళ్ళి కశేరుడి పాదాలు పట్టుకున్నారు. ఈ రాజు ఆయన భార్య. కశేర మహర్షి అన్నాడు, భార్గవుణ్ణి అడగండి, అంటే శుక్రాచార్యుడిని అడగండి అన్నారట. శుక్రాచార్యుడు అన్నట్ట, సునకుడు అని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన 18 పురాణాలు చదువుకున్న పండితుడు, ఆయన ఒక్కడే గొప్పవాడు, ఆయన అడగండి. సునకుడు అంటే ఎవరు, సౌనక మహర్షి యొక్క తండ్రి. అటువంటి ఆ సునక మహర్షిని అడగమనగానే ఆరాధన మాటలు విని సునకుడు అన్నాడు, నిజమే నేను పండితుడిని జ్ఞానిని, అన్నిటికీ ప్రాయశ్చిత్తాలు నేనే చెప్పగలను, ఏ పాపానికి ఏం చేస్తే ప్రాయశ్చిత్తమో చెప్పగలను, కానీ గోహత్యాకి ప్రాయశ్చిత్తం నా వల్ల కాదు. ఇది చెప్పగలిగేవాడు ఒక్కడే ఉన్నాడు. ఎవడు? అవనీనాయక గోవధంబునకు ప్రాయశ్చిత్త సత్కర్మముల్ వివరింపంగ భవద్విరోధియగు కాండిక్కుండు తానేర్చు వాణి వివేకంబున బోల వెట్టిమతులు నీవేగి ఆ రాజయోగి వరుం వేడుము వాణి చిత్తమకలంకీభూతమెప్పట్టున. ఓ మహారాజా, గోవధమునకు ప్రాయశ్చిత్తమేమిటి అనేది చెప్పడం నా తరం కాదు. ఆ ప్రాయశ్చిత్తం చెప్పి ఆ దానికి ప్రాయశ్చిత్త కర్మ కూడా చేయించడం ఒక్కడి వల్లే ఉంది ఈ లోకంలో. అతడే మీ పిన్నాన్న కాండిక్యుడు. నువ్వు చావగొట్టి అడవిలోకి తెరివేశావు, ఆ రాజ్యం ఆక్రమించేశావు. ఆ నీ చిన్న అన్నగారు తప్ప ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పగలిగేవాడు ఈ లోకంలో ఇంకెవడూ లేడు. అతడు ఎటువంటి వాడు? రాజయోగి, జనక మహారాజు అంతటి గొప్పవాడు ఆయన. అంత మహామతి జ్ఞాని లేరు. అతన్ని అడిగితే నీకు ఈ కర్మకి ప్రాయశ్చిత్తం చెబుతాడు. అంతేకాదు, అతడు అకలంక స్వరూపుడట, ఏ కల్మషం లేనివాడు. అదేమిటి? నేను వాడి దగ్గరికి ఎలా పెడతాను? వాడిని తరివేసి రాజ్యం ఆక్రమించాను కదా అని నువ్వు అనుకోవలసింది అవసరం లేదు, శంకించవలసిన అవసరం లేదు. అతడు శత్రువు వచ్చి ప్రాయశ్చిత్తం చెప్పమని చెబుతాడు. కాబట్టి నిస్సంకోచంగా అతని దగ్గరికి వెళ్ళు, నీకు తగిన ప్రాయశ్చిత్తం అతడు వివరిస్తాడు. ఆ ప్రాయశ్చిత్తం చేసుకో, పాపం తొలగించుకో, పవిత్రుడు అయిపో అని చెప్పి శునకుడు వెళ్ళిపోయాట. కేశిద్ధుడు సందేహం విడిచిపెట్టేశాడు. పూర్వ వైరము మనమున త్వరనీయక కడు సమంజస వృత్తిని, పూర్వ వైరాన్ని విడిచిపెట్టాలట. జ్ఞానులు ఏం చేస్తారో తెలుసా? లోపాలుంటే ఆ లోపాలని తేలిగ్గా పక్కకి విడిచిపెట్టేస్తారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపమో పాపమో ఉంటుంది. లోపం పాపం లేకపోతే అసలు ఈ భూలోకంలో పుట్టట. కాబట్టి జ్ఞాని అయిన వాడు తప్పులన్నీ పక్కకు విడిచిపెట్టేస్తాడు. అప్పుడు ఇలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు అని వంకలు పెట్టట, మంచి మాత్రం సేకరిస్తట. అదే హంసస్వరూపం అంటే. అంచేత ఈ జ్ఞానులు అవ్వాలి అనుకుంటే పక్కవాడిలో ఏ లోపాన్ని వెతకకుండా ప్రతి వాడిలో భగవంతుడిని చూడాలి. ఇతడికి ఆ తత్వం వచ్చేసింది. మరి అంత పూర్వం యుద్ధం ఎందుకు చేశాడంటే రాజధర్మంతో యుద్ధం చేసి తండ్రిని పినతండ్రి తరివాడు, రాజ్యం వేలాడు. కానీ వ్యవహారం వ్యవహారమే, ఈ వ్యవహారం ఈ వ్యవహారమే. అందువల్ల పూర్వ వైరం మనస్సులోకి రానివ్వక పాతకాలపు విరోధాన్ని విడిచిపెట్టేశాడు. మంచి సమంజస వృత్తితో బయలుదేరాడు. బయలుదేరి మరి రాజుగారి సందేహం తీర్చుకోవడానికి, ప్రాయశ్చిత్తం తెలుసుకోవడానికి వెడుతున్నాడు. రాజు అయితే మామూలు ఎలా వెళ్ళాలి? వెనక ముందు భటులు, రథాలు, ఏనుగులు, ఈ సెక్యూరిటీ గార్డులతో వెళ్ళాలి. కానీ ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి? ప్రాయశ్చిత్తం కోసం వెడుతున్నాడు. అందువల్లట ఏ భటుణ్ణి కూడా నాతో రావద్దు, ఒంటరిగా పెడతానట. అయ్య బాబాయ్, మీరు చాలా ప్రమాదం పనిచేస్తున్నారు. మీ పినతండ్రి ఓడిపోయి ఉన్నాడు, పైగా మీ పినతండ్రితో పాటు మంత్రులు భటులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కొండగుహల్లో. మేము లేకుండా నువ్వు ఒంటరిగా వెడితే దొరికెవరో సందరుకుని నరికేశారనుకు ఏమైపోతావు? మా మాట వినన్నారట. నేను ప్రాయశ్చిత్తం తెలుసుకోవడానికి వెడుతున్నాను, నాకేం భయం లేదు, ఒకవేళ చచ్చిపోతే నాకు నష్టం లేదన్నట. ఎందుకనంటే ఆ గోవు చచ్చిపోవడానికి కలిగిన పాపం నాకు పట్టుకుంది, నన్ను చంపేస్తే ఈ పాపం వాళ్ళకపోతుంది, గొడవలేదు. అయినా జ్ఞానులకి శరీరం మీద మమకారం ఉండదు. తన ప్రాణం పోయినా పర్వాలేదు, ఇతరులకు ఉపకారం చేయాలి, లేదా ఇతరుల వద్ద జ్ఞానం నేర్చుకోవాలనేది నేను నేర్చుకున్న సత్యం. కాబట్టి మీరెవరూ నా వెంట రాక్కర్లేదు, నేనొక్కడే పెడతా. అది కూడా ఎలా పెడతా? రాజలాంఛనాలన్నీ విడిచిపెట్టేస్తానన్నట. కృష్ణాజన పరివృతుడు జింక చర్మం కట్టుకున్నట్ట. జింక చర్మం మాత్రమే కట్టుకొని ఇప్పుడు మనం అలా కట్టుకోవడానికి ఏ జింకనన్నా చంపితే తీసుకెళ్ళిపోయి జైల్లో పారేస్తారు. అలాంటి పనులు చేయకండి, మహాపాపం అది. ఆ రోజుల్లో చచ్చిపోయిన జింకలను పట్టుకొచ్చేవారు, చంపేవారు కాదు పాపం, చర్మం ధరించేవాళ్ళు. అన్ని ఉండేవి జంతువులు,
వాటంతటి అవి చచ్చిపోతే వాటి చర్మమును తీసుకుని కట్టుకోవడానికి కానీ జపానికి కానీ వాడితే పుణ్యం. బలవంతంగా చంపేసి ఆ చర్మం తెచ్చుకుని పుణ్యం కదా ఆసనంగా వాడితే అని మనం గనక ఆసనం తెచ్చుకుంటే అది మహాపాపం. అందువల్ల ఈయన ధర్మాత్ముడు గనక చచ్చిన మృగ చర్మాన్ని తీసుకొచ్చి ధరించి చేతిలో మృగ శృంగం అంటే లేడి కొమ్ములు చేత్తో పట్టుకుంటారు యజ్ఞం చేసేటప్పుడు అది పట్టుకోవాలి. ఆ లేడి కొమ్ములు ఇలా పట్టుకొని రథమెక్కి ఒక్కడూ వెళ్ళాట కాండిక్యుని దగ్గరికి. అదిగో దూరం నుంచి ఒంటరిగా వస్తున్నవని కనిపెట్టేశారు ఎవరు మంత్రులు. పూర్వ వైరం గుర్తొచ్చింది వాళ్ళకి. అదిగో చూడు మహారాజా, కాండిక్య మహారాజా, మనం ఎన్నో ఏళ్లుగా ఈ అడవిలో తిండి తెప్ప సరిగ్గా లేక ఆకులు అలములు కోసుకు తింటున్నాం, తోటకూర ఉడకబెట్టుకు తింటున్నాం, కంద మూలాలు తింటున్నాం, దురద పెడుతున్న కందనే ఉడకబెట్టుకుని పై తొక్కు తీసి తింటున్నాం. అఫ్ కోర్స్ ఆ పచ్చికూరలు తినడం వల్ల బలంగా ఉంటే ఉండొచ్చు అది వేరే విషయం, కానీ మనం ఈ కందమూలాలు తినడానికి తోటకూర తినడానికి కారకుడు అదిగో వస్తున్నాడు. మనం అడవుల్లో అంశతూలిక తల్పాలు విడిచిపెట్టి కొండ గుహల్లో తలదాచుకుని నిద్రపోవడానికి కారణం వాడు. ఇంతకు పూర్వం మెత్తగా పరుపుల మీద పడుకునేవాళ్ళం, కోజిలాన్ పరుపుల మీద, ఇప్పుడు ఇక్కడ బండరాళ్ళ మీద కొండల్లో పడుకు చచ్చిపోతున్నాం. ఇంతకు పూర్వం తిండి తిండి అంటే ఆకలికి వెంటనే పిండి వంటలు పట్టుకొచ్చేవారు, ఇప్పుడు తిండికి పిండి వంటలు పోయి దిక్కుమాలని బండరాళ్ళ మధ్యలో ఎండిపోయినటువంటి ఖర్జూరం, ఎండిపోయిన దుంపలు, ఎండిపోయిన అరటిపళ్ళు తింటున్నాం. ఈ కర్మమునకు కారణం వాడు. మన శత్రుండిదే జోడుమై పొదివి భీమంబైన ఖడ్గంబుగై కొన్ని తేరెక్కిరణంబుచేయనిదే పై కొన్నాడు వీడుంటి పాటున చిక్కెం వధియం తమంచు కడు ఆటోపంపు దీపింపబోరున శస్త్రాస్త్ర చెయంబుగై కొన్ని మహారోషంబు దీపింపగం. మన శత్రువు ఒంటరిగా జింక చర్మం కట్టుకుని లేడి కొమ్ములు ధరించి పెద్ద కత్తి పుచ్చుకుని వస్తున్నాడు. యుద్ధానికి వచ్చేవాడైతే ఇలా రాడు, అయినా వీడిని నమ్మడానికి వీల్లేదు. మన కష్టాలకు మూల కారణమైన ఈ నికృష్టుణ్ణి ఇప్పుడే వధించామంటే ఇక మన కష్టాలు తీరిపోతాయి, హాయిగా మనం వెళ్ళి అంతఃపురాలు ఆక్రమించుకోవచ్చు, చంపేద్దాం చంపేద్దాం అనగానే తప్పు తప్పు తప్పు. వాడు ఏ వేషంతో వస్తున్నాడో చూడాలి. వచ్చేవాడు యుద్ధానికి వచ్చేవాడైతే దుర్మార్గుడైతే రాజలాంఛనాలతో భటుల్ని మంది మార్బలం వెంట పెట్టుకొస్తాడు. ఒంటరిగా వస్తాడా? జింక చర్మంతో వస్తాడా? జింక చర్మంతో ఎవడైనా వచ్చాడు అంటే ధర్మ సూక్ష్మం తెలుసుకోవడానికి వస్తాడు, అది రహస్యం. కాబట్టి ఇతడు ఏదో ధర్మం తెలుసుకోవడానికి వస్తున్నాడు. నేను విన్నది ఏమిటంటే చారుల వల్ల ఇతడు యజ్ఞం చేస్తూ ఉండగా హోమధేనువు చచ్చిపోయింది, దానికి ప్రాయశ్చిత్తం తెలుసుకోవడానికి శునకముని వల్ల ఇక్కడికి వచ్చాడు అని విన్నాను. అదే నా ఉద్దేశ్యం, అతను అందుకే వస్తున్నాడు. అనగానే నీ మొహంలో ఉంది మహారాజా, ఏమిటిది వాడు ధర్మం తెలుసుకోవడానికి రావడం ఏమిటి, మీరు ధర్మం చెబుతానంటే ఏమిటిది, ఎక్కడి ధర్మ రహస్యములు ఎక్కడి చుట్టరికము ఇంకా ఏటి వినయములు, మొక్కలపు శత్రుడొంటి చిక్కిన చంపుటయ్య నీతి సిరులు వలసినను, ఎక్కడి ధర్మరహస్యం ఎక్కడి చుట్టరికం. శత్రువు ఒంటరిగా వస్తే వాడిని చంపేసి ఆ రాజ్యం ఆక్రమించాలి తప్ప వాడు ధర్మం తెలుసుకోవడానికి వచ్చాడు, నేను ధర్మం చెబుతా అంటే నీ కర్మ కాలుతుంది, జాగ్రత్త అనగానే మంత్రుల మాటలు విని కాండికుడు మీరు వెర్రులు అన్నట్ట, మీరు ఉత్త సుంటలు వెర్రివాళ్ళు, దోషం పుచ్చుకొస్తున్నాడు వాడు అంటే పాపం చేసొస్తున్నాడు, ఆ పాపాత్ముడిని చంపితే ఆ పాపం మనకి చుట్టుకుంటుంది. పాపం వల్ల వచ్చేవాడికి దోషానికి ప్రాయశ్చిత్తం చెప్పి బాగు చేస్తే అఖండమైన వాసుదేవలోకం పొందొచ్చు. పుణ్యం పాపం అనేవి గ్రహించుకోవాలి. దొరికాడు కదా అని ప్రతి శత్రువుని ఒంటిపాటును చంపేయకూడదు. ఫ్యాక్షనిస్టులు చేసే పనులు అదే, పిచ్చి పీనుగులు వాళ్ళు, వాళ్ళకి తెలియదు ఒంటరిగా దొరికిన శత్రువును చంపడం కంటే ఉపకారం చేసి పంపేస్తే చచ్చినా పర్వాలేదు, మనిషికి అఖండమైన శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. పైగా శత్రువుకు వీడి మీద కృతజ్ఞత ఏర్పడుతుంది. అదే ధర్మాన్ని చెప్పాడు ఈ కాండిక్యుడు. ఎట్టి పరిస్థితుల్లో ఒంటిపాటున చిక్కినా శత్రువుని ధర్మం కోసం వచ్చిన వాడిని చంపకూడదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, వాడికి మేలు చేసి పొమ్మనాలి. పైగా వైరి నిరాయుధునుండగుచు వచ్చిన కాచుట కంటే పుణ్యముల్ చేరునే, క్రూర కర్మముల చే పరమార్థ రహస్యవేది ఈ ధీరుడు, పూర్వ వైరము మదిల్ తల్లపోయక సాధువేషమే పారగ వచ్చి నన్నొక రహస్యము వేడిన చెప్పటొప్పదే. ఒక శత్రువు ఆయుధాలు విడిచిపెట్టి పుణ్యం కోసం వస్తే వాడిని చంపడం ఉందే క్రూరకర్మ అంటే అది. పరమరహస్యం వాడికి చెబుతాను, అతని వేషం చూడండి, నమ్మండి అని చెప్పి తాను ఎదురుగుండా వెళ్ళి అట్టి మంత్రులను వెంట పెట్టుకుని రండి రండి అని చెప్పేసి మంగళ హారతి గైకోను అని మంగళహారతి పళ్ళెం పట్టుకెళ్ళి కాస్త హారతి ఇచ్చి నివాళించి ఆసనం బండరాయి ఒక ఆసనంగా ఇచ్చి చక్కగా కూర్చోబెట్టి కుశలమడిగి బాగున్నావా బాగున్నావా అని ప్రశ్నించగానే పిన తండ్రి పాదాలు పట్టుకుని నమస్కారం చేశాట. చిన్న అన్న నువ్వు ఎలా ఉన్నావు, అడవిలోకి వచ్చాక చిక్కిపోయావా ఏమిటి అనగానే ఏం చిక్కాను రా అబ్బాయి, నువ్వు నన్ను గెంటేసినా ఈ అడవిలో దుంపలు తిని శరీరం బాగా నున్నగా తయారు చేసుకున్నాను. దుంపలు చాలా బలం తెలియదు కానీ మనకి, పడాలి కానీ భలే బలం. అడవిలో నడుస్తూ తిరుగుతూ చాకరీ చేస్తూ దుంపలు తవ్వుకు తింటే వాడికి పచ్చికూరల వల్ల మా చెడ్డ బలం వస్తుంది. ఈ కలియుగంలో పచ్చికూరలు ఉన్నాయే, మందులు కొట్టి 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 ఆ మందులతోటి చెడ్డం అయిపోయాయి, కాబట్టి అంత బలం ఇవ్వడంలా అంచేది. మేము అడవిలో హాయిగా నిష్కల్మష పదార్థాలు స్వచ్ఛమైన ప్రాకృతిక పదార్థాలు తింటున్నాం, బలంగానే ఉన్నాం. ఇంక నేను వచ్చిన పనిది, నా వల్ల ఒక గోవు తెచ్చింది దానికి ప్రాయశ్చిత్తం చెప్పు అనగా వేదోక్తముగా పాపమునకు తగిన ప్రాయశ్చిత్త కర్మ చెప్పాడు. నాయన సువర్ణంతో ఒక ఆవును తయారు చేసి తీసుకురా అని దాన్ని తీసుకొచ్చి ఆ బ్రాహ్మణోత్తములకు దానమిప్పించి మంత్రములు చదివి తీర్థమిచ్చి అతనికి ప్రాయశ్చిత్త క్రియ అంతా కూడా శాస్త్ర ప్రకారం చేయించాడు. శాస్త్ర ప్రాయశ్చిత్తంతో అతని పాపం పోయింది. అంతవరకు ముఖంలో నల్లని కాంతి ఉన్నదట అతనికి, అది తొలగిపోయిందట ప్రాయశ్చిత్తం అవగానే. వెంటనే ఋత్యుక్కులకి దక్షిణిచ్చి యజ్ఞం పూర్తి చేశాడు. మరి తనకి ప్రాయశ్చిత్త కర్మ చెప్పిన పిన్నాన్నగారిని పిలవాలి కదా, అందుకని ప్రాయశ్చిత్త కర్మంబు చెప్పిన కాండిక్యునికిష్టమైన యవి సంప్రీతి సమర్పింతునేను. తండ్రి, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడివి నువ్వు, ప్రాయశ్చిత్త కర్మని చెప్పి నా పాపం తొలగించావు. నీకు ఏది ఇష్టమో అది తప్పనిసరిగా ప్రసాదిస్తాను. నువ్వు కోరుకుంటే ప్రాణం కూడా ఇస్తా, వేళకోవడానికి అది నిజంగానే ఇస్తాను, కోరుకో నీకేం కావాలో అనగానే కేచిద్దుడు మాట విని కాండిక్యుడు నవ్వేట. ఒక్క క్షణం మా మంత్రులు ఉన్నారు పాపం, ఎవరు కష్ట సుఖాలలో కూడా నన్ను విడిచిపెట్టలేదు, వాళ్ళే నాకు ఆత్మీయులు. సాధారణంగా లోకంలో కష్టం వస్తే విడిచిపెట్టేస్తారు, సుఖం వస్తే అంతా చేరతారు, డబ్బు ఉందనుకోండి చుట్టూ చేరతారు జనాలు, అదే లేకపోతే వాడు అప్పు అడుగుతాడేమో అని చేరరు. మనకి శత్రువులే కానీ మిత్రులు లేకుండా చేసుకోవాలంటే, మన చుట్టూ ఎవరు రాకుండా చేసుకోవాలంటే కనపడిన వాళ్ళల్లో అప్పు అడగమన్నారు. మళ్ళీ తుపాకు గుండుకు ఒక్కడు కూడా దొరకడు అక్కడ. అంచేత అటువంటి కష్టకాలంలో నా దగ్గర ఐశ్వర్యం లేనప్పుడు నన్ను సేవించిన మంత్రులు ఉన్నారు కూడా అడవికి వచ్చి వాళ్ళు కందమూలాలు తిని నా కోసం దుంపలు తవ్వుకొచ్చి అప్పగించిన పుణ్యాత్ములు. నా మిత్రులు నాకు ఆత్మీయులంటే నా మంత్రులు, వాళ్లతో ఆలోచించి ఏం కావాలో కోరుకుంటాను అని పక్కకెళ్ళి ఏమంటారు మంత్రులారా అన్నారట. వాళ్ళు అన్నారు నీ అబ్బాయి మీ అన్న కొడుకు ప్రాయశ్చిత్తం చెప్పినందుకు కృతజ్ఞతగా ఏం కావాలన్నా ఇస్తానంటున్నాడు, నీ రాజ్యం మళ్ళీ అడిగి తీసేసుకోకూడదా, మొత్తం వచ్చేస్తుంది రాజ్యం, హాయిగా పరిపాలించుకోవచ్చు అన్నారట. ఆయన పక్కు నవ్వాడు. అర్థమార్జించుటయు మంత్రులారా, మీరు చాలా గొప్పవాళ్ళు, నిజమైన కృతజ్ఞత కలిగిన వాళ్ళు,
అందువల్ల మీకు ధర్మం చెబుతున్నాను, ఇన్నేళ్ళు గడిచి అడవిలోకి వెళ్ళిన మనకి మళ్ళీ డబ్బు మీద ఆశ, అర్థమార్జును తుటయు డబ్బు సంపాదించడం, రాజ్యమాసపడుటయును రాజ్యానికి ఆశపడడం నాకేం ఇష్టం లేదు. వాడిచ్చినా ఓడిపోయి అడవికి వెళ్ళొచ్చి వెళ్ళి దానంగా పుచ్చుకున్నాడు అంటారే కానీ నన్ను ఎవరు మెచ్చుకోరు. ఎలాగో మనం సన్యాస లక్షణాలకు అలవాటు పడ్డాం, వయస్సు పెరిగింది, ఇంకా ఈ వయస్సులో మనం ఎంత తిన్నా బలుస్తామా, ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది, ఇంకా మనకేం కోరిక లేదు. కానీ మీరు అడిగి ఇష్టపడితే వీడి వల్ల ఒక విషయం తెలుసుకోవాలి, మీకు రాజ్యమే కావాలి అని గట్టిగా పట్టుదల పడితే కాదని నేను అనలేను, కానీ నా మనస్సు వినండి వీరు అనగానే అర్థమైంది వాళ్ళకి, మహారాజా మేము కేవలం డబ్బు మీద కక్కుర్తుకు నిన్ను సేవించేవాడు అయితే ఎప్పుడో విడిచిపెడదాం, మేము అడవిలోకి వెళ్ళిపోయిన నీ వెంటబడి ఎందుకు వచ్చాం, పార్టీ మార్చేసి అక్కడికి వెళ్ళొచ్చుగా, నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే దానికి ఒకటే కారణం, నీ దగ్గర జ్ఞానం ఉన్నది అదనమాట రహస్యమట. దేనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుందో, దేనివల్ల జ్ఞానం పొందవచ్చో అటువంటి వాడిని విడిచిపెట్టకూడదు. నీలో జ్ఞానం లేకపోతే నిన్ను విడిచిపెట్టేసేవాళ్ళం మేము, మాకు కేవలం ధనాశ లేదు. ఇప్పుడు కూడా రాజ్యం కోరుకోమని నిన్ను ఎందుకు అంటున్నాము అంటే నువ్వు సుఖపడాలి అని, నువ్వు గొప్పవాడివి జ్ఞానివి అంచేత నువ్వు సుఖపడాలి, నీకోసమే రాజ్యం కోరుకోమంటున్నావు, నువ్వే వద్దని నాకు ఇంకా మాకెందుకు రాజ్యం, నువ్వు ఏం కావాలో అది కోరుకో అన్నారట. అప్పుడు ఆయన వెంటనే కేశిధ్వజుడి దగ్గరికి వచ్చాడు, మా మంత్రులు నాకు ఇష్టం వచ్చిన కోరుకు కోరుకోమన్నారు, కాబట్టి నిన్ను అడుగుతున్నాను, నువ్వు చాలా పండితుడివి, నాకు కొన్ని శాస్త్రాలు తెలుసు, నీకు కొన్ని శాస్త్రాలు తెలుసు, నాకు ప్రాయశ్చిత్తం ధర్మ సూక్ష్మాలు తెలుసు, అందుకే నువ్వు నా దగ్గరకు వచ్చి ఆవు చచ్చినందుకు ప్రాయశ్చిత్తం అడిగి చేయించుకున్నావు, కానీ నీకేం తెలుసు, నీ చేత మోక్ష నిరూఢం బగు యోగ మార్గ మృగంగా వేడకయ్యి ఉన్నది, ఏ వినుతంబైన రహస్యమున్ తెలిపిన విజ్ఞానపారీణుగా వనరింపందగునన్న ఆతనికి అయ్యుర్వీశ్వరుండిట్లను. నీకు మోక్షం ఎలా పొందాలి అనే జ్ఞానం తెలుసు, నువ్వు పండితుడివి, నీకు ధర్మ సూక్ష్మాలు రహస్యాలు తెలుసు, నాకు ప్రాయశ్చిత్త కర్మ తెలిస్తే భగవంతుని ఎలా పొందొచ్చు అనే విషయం నీకు తెలుసు, కాబట్టి మోక్షం పొందడానికి కావలసిన పరమ రహస్యాలు చెప్పు నాకు, నువ్వు మోక్షం పొందే శాస్త్ర పాండిత్యమును వివరించుము. అది ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు, మహానుభావులు వాళ్ళు, ఏది ఉపయోగమో అదే తెలుసుకుంటున్నారట, ఇంకేమీ ఆశ లేదట వాళ్ళకి. అప్పుడు ఆ ఖాండిక్యుడి మాటలు విని ఆశ్చర్యపోయాడు ఆయన కేశిధ్వజుడు, పిన్నాన్న రాజ్యమైనా ఇచ్చేద్దామని నేను నీకు అనుకుంటూ ఉంటే అటువంటిది రాజ్యం మానేసి మోక్షం కావాలి కోరుకోవాలని నేను అనుకుంటున్నావు కదా, నువ్వు అంత మోక్షం నీకు ఇష్టమైనదా ప్రీతిపాత్రమైనదా అని అడిగాట. నిజమే నువ్వన్నది, రాజ్యం ఇహలోక సుఖాలకు మూల కారణం, ఆనందాన్ని ప్రసాదిస్తుంది సాత్కారికంగా శరీరానికి. ఇప్పుడు నాకు 60 సంవత్సరాల వయస్సు, ఇంకో 20 ఏళ్ళో 30 ఏళ్ళో రాజ్యపాలన చేసి సుఖం పొందుతాను అంటే ఆ రోజులు కొంచెం ఆయుష్ ప్రమాణాలు పెద్దవి, నేను చెప్పింది ఏదో క్లుప్తంగా చెప్పాను కానీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఆయనకి. కానీ ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ సుఖములు అనుభవిస్తూ ఉండగా మొత్తం గడ్డము మీసము జుట్టు ఫలితమైపోతుంది, తెల్లబడుతుంది, శరీరం వణుకుతుంది, కొద్ది రోజులకు మూలబడతా, అప్పుడు ఈ భోగములు నాకు సుఖాన్ని ఇవ్వగలవా, నేను నరకం పాలవుతాను, క్రమేపీ రోగాలు వస్తాయి, తెలివి నశిస్తుంది, మంచం మీద పడతాను, కాలకృత్యాదులు కూడా మంచం మీదే కదలలేని పరిస్థితుల్లో పడిపోతాను, అప్పుడు ఈ రాజ్యం నన్ను ఏం చేస్తుంది, నువ్వు ఐశ్వర్యంతో పని మనుషులు పెట్టవచ్చు, ఇంకొకళ్ళు పెట్టవచ్చు, కానీ శరీరంలో బాధ పొందేది నేనే, వాడు శాశ్వతమైన సేవ చెయ్యలేడు, బాధ తీర్చలేడు, ఒళ్ళు కడుగుతాడు తప్ప, ఒళ్ళు ఒళ్ళులో ఉండే కుళ్ళు కడుగుతాడు, ఈ లోపల ఉండే బాధలు తొలగించలేడు, మరణించిన తర్వాత మళ్ళీ పునర్జన్మల్లో కష్టాల్లో పడాలి, అటువంటి పునర్జన్మ రాని శాశ్వతమైన మోక్షం పొందాలనే కోరిక నాకున్నది, దానిని ఆధ్యాత్మిక జ్ఞానమే ఇస్తుంది, అందువల్ల నాకు ఆధ్యాత్మిక విద్యని ప్రసాదించు అనగానే అప్పుడు ఆయన చాలా గొప్ప విషయం సంతోషం,
ఎవడు మృత్యువు ఉన్నదని తెలుసుకుంటాడో